మార్కు సువార్త 11వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. 9-10 వచనాలు చదువుకుందాం. మరియు 7వ వచనం చదువుతాం. వారు ఆ గాడిద పిల్లను వేషనతకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచింది. కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచింది. మరియు ముందు వెలుచున్న వారు వెనక వచ్చున్న వారు జయము. ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగాక. వచ్చిచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేచుండిరి. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, రామస్వరూపం దేవ, దయగల రక్షక, సర్వాధికారి అయిన ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన దినమును బట్టి మీకు వందనాలు. గత 3 నెలలు మీ ఆశ్చర్యకరమైన కృపలో భద్రపరిచినందుకు మీకు వందనాలు. ఆయన మీ పరిచయలో వాడబడే భాగ్యం ఇచ్చినందుకు మీకు వందనాలు. 4వ నెల మొదటి దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. ప్రవాయుదినాన్ని మీరు ఈ మాసం అంతటిని దీవెనకరంగా మార్చండి. మధ్యాహ్నం స్త్రీల ఐక్య ఆరాధనలు, సాయంకాలం హాఫ్ నైట్ ప్రార్థన, ఉదయకాలం బైబిల్ స్టడీ చేతులకు అప్పగించుకుంటూ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా మీరు మార్చమని, ఉదయకాలం చదివిన వాక్యం అర్థమైనట్లుగా మా అందరికీ సహాయం చేయమని వేడుకుంటున్నా. మమ్మల్ని ఆరాధనలోకి నడిపిస్తా ఉన్న ప్రియులు వారి సహవాసాన్ని మీరు బలపరచు. ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల్లో సహవాసాన్ని మీరు బలపరచు, విస్తరింపు చేయమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభులందు ప్రియులారా, అందరికి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మనం ప్రతి బుధవారం తెస్సలోనికి పత్రిక ధ్యానాన్ని కొనసాగిస్తా ఉన్నాం. అయితే మనం ప్రత్యేకమైన దినాలు గుండా వెళ్తా ఉన్నాం. లాస్ట్ సండే ఫామ్ సండే, రాబోయేది గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ప్రత్యేక దినాల్లో ఉన్నాం కాబట్టి ఈ బైబిల్ స్టడీ సమయాల్లో ఈ విషయాలు ధ్యానించటం మేలుకరంగా ప్రయోజనకరంగా ఉంటుందని నేను ఫామ్ సండే సన్నివేశంలో నుంచి కొన్ని విషయాలు మీ గమనాన్ని తీసుకురావడానికి ఆశపడతా ఉన్నాను. మనం లాస్ట్ సండే ఆల్రెడీ సెలబ్రేట్ చేసుకున్నాం ఫామ్ సండే, మట్లాదివారం గుండా వెళ్ళాం. అట్లాగే ఈ శుక్రవారం, ఈ శనివారం కూడా ఈ ప్రత్యేక హాలిడేస్ వస్తున్నాయి. మనం స్థానిక సంఘాలతో కలిసి గుడ్ ఫ్రైడే ఈస్టర్ ఆరాధన కొరకు కూడా సిద్ధపడతా ఉన్నాం. మనందరికి తెలిసిన విషయాలే, పామ్ సండే అంటే యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము ప్రవేశిస్తా ఉన్నారు. ప్రవేశించడానికి ముందు ఆయనే ఆ గాడిద పిల్లను తీసుకురామని శిష్యులకు చెప్పటం. ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి ప్రవేశిస్తున్నప్పుడు బట్టలు పరవటం, అలాగే మట్టలు పరవటం, వారందరూ కూడా జయధ్వనులు చేయడాన్ని మనం చూస్తాం. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మార్కు సువార్త 11వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదివితే, మరియు ముందు వెలుచుండు వారు వెనక వచ్చిచుండు వారు జయము. ఫుట్నోట్ లో హోసన్న, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక. వచ్చిచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయము. అక్కడ ఫుట్నోట్ లో హోసన్న అని కేకలు వేయుచుండిరి. ఆ హోసన్న అన్నది మూల భాషలో హీబ్రూ భాషలో ఉన్న పదం. దాన్ని మూల భాషలో మన హోసన్న అనే పదాన్ని కీర్తన గ్రంథం 118వ కీర్తన 25వ వచనంలో మనం చదవగలుగుతాం. మూల భాషలో 118వ కీర్తన 25వ వచనం. అది ప్రార్థన, అది ప్రార్థన. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. లార్డ్ సేవ్ అస్ నౌ. హోసన్న అన్న పదానికి మనకున్న అర్థం ఏంటంటే అదొక ప్రార్థన, అదొక ప్రార్థన. సేవ్ అస్ నౌ, లార్డ్ సేవ్ అస్ నౌ, ప్రభువా మమ్మల్ని రక్షించుము అన్నది ప్రార్థన. వారు ఏ ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువుని ప్రార్థన చేస్తున్నారు? అదేదో జయధ్వనుల కింద కనిపిస్తా ఉన్నా ప్రాముఖ్యంగా నేను హోసన్న అన్న పదాన్ని మీ గమనాన్ని తీసుకొస్తా ఉన్నాను. అది ప్రార్థన. ప్రభువా మమ్మల్ని రక్షించండి, ప్రభువా మమ్మల్ని రక్షించండి అన్నది వారి ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభు కూడా ఎప్పుడు తనను తాను మరుగుపరుచుకునే ఆయన, ఇక్కడ మాత్రం మరుగుపరుచుకోలేదు. ఆయన కావాలని గాడిద పిల్లను కోరుకోవటం, ఆ గాడిద పిల్ల మీద ఎక్కి రావటం, దాన్ని ప్రవచనాల్లో మనం చూడగలిగేది జకరియా గ్రంథం యొక్క ప్రవచనం. జకరియా గ్రంథంలో ప్రవచనం యొక్క నెరవేర్పు ఇది. జకరియా గ్రంథం 9వ అధ్యాయం, జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఈ ప్రవచన యొక్క నెరవేర్పును మనం చూడగా 9వ అధ్యాయం 9వ వచనం. సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును, దీనుడై గాడిదను గాడిద పిరనెక్కి నీ వద్దకు వచ్చుతున్నాడు. 10వ వచనంలో కూడా ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోను. నీ రాజు సమాధాన వార్త అన్ని జనులకు తెలియచేయును. సముద్రము నుండి సముద్ర వరకు యూఫ్రటీస్ నది మొదలుకొని బూదిగాంతముల వరకు అతడు ఏలును. రాజు అంటే గుర్రమెక్కి రావాలి. మనం కొంతమంది రాజులు పులులు సింహాలు తో చేయబడ్డ సింహాసనాల మీద కూర్చోవటం మనం చూస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత, ఆయన రాజుగా ఎంటర్ అవుతున్నాడు అన్న ఈ ప్రత్యక్షత లేఖనాలు ఏమని చెప్తున్నాయంటే, భారవాహక పశువు మీద ఆయన వస్తాడు, ఆయన గాడిదను గాడిద పిల్లని ఎక్కి నీ వద్దకు వస్తాడు. గుర్రం మీద రావటం యుద్ధానికి సూచన, గాడిద మీద రావటం సమాధానానికి సూచన. యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడలో ఆయన రాజేనా అంటే అవును, రాజే. కానీ మొదటి రాకడలో ఆయన యుద్ధాలు చేయడానికి రాలా, సమాధానపరచడానికి వచ్చాడు. 2వ రాకడలో యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత లేఖనా చూస్తున్నామంటే, ఆయన గుర్రాల మీద రావటం మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదివితే, మరియు పరలోకం తెరవబడి ఉండుట చూచి తిని అప్పుడిదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడను, దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడు అను నామం గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధం జరిగించుచున్నాడు. ఆయన తెల్లని గుర్రం మీద వస్తున్న ఆయన విమర్శ చేస్తున్నాడు, యుద్ధం జరిగిస్తున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను, రాయబడిన ఒక నామము ఆయన కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. రక్తములో ముంచబడ్డ వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను. అండర్లైన్ చేద్దాం. మరియు దేవుని వాక్యము అను నామం ఆయనకు పెట్టబడి ఉండెను. పరలోకముందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గురుములెక్కి ఆయన్ని వెంబడించుచుండిరి. జనములను కుట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడుచున్నది. ఆయన ఇనప దండముతో వారిని ఏరును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత మధ్యపు తొట్టు తుక్కును. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని నాము ఆయన వస్త్రముల మీదను ఆ తొడ మీదను రాయబడి ఉండెను. కాబట్టి ఇక్కడ ప్రభు యొక్క ప్రత్యక్షతను ఎట్లా చూస్తున్నామంటే తెల్లని గుర్రం మీద రావటం, ఆయన వెనుక పరలోకమందున్న సేనలు. ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభు మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఒంటరిగా గాడి మీద వస్తున్నాడు, కానీ ప్రభు యొక్క రిటోర్ అక్కడలో ఆయన వెనకాల సేనలు, పరలోకమందున్న సేనలు, వారు కూడా తెల్లని గుర్రములెక్కి ఆయన వెంబడించటం. రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభు తీర్పు తెచ్చడానికి, ప్రతిదండన చేయడానికి, ఉగ్రతను కనపరచడానికి ఆయన రాబోతా ఉన్నాడు. అక్కడ గుర్రం మీద కనబడతా ఉన్నాడు, యుద్ధం చేయడానికి రాబోతా ఉన్నాడు. మనం సాతాను దూతలను ఆయన మట్టు పెట్టి అపవాదిని పాతాళానికి పంపడానికి ఆయన రాబోతున్నాడు. అది చీకటి విషయంలో ఆయన ఈవెన్ సాతాను సంబంధుల విషయంలో ఆయన రియాక్షన్ అట్లానే కనబడుతుంది. కానీ మొదటి రాకడలో యేసుక్రీస్తు ప్రభు రాజువా అంటే రాజును అన్నాడు. కానీ ఆయన గుర్రం మీద కాకుండా గాడిద మీద కనబడతా ఉన్నాడు. జనం మాత్రం వాళ్ళ ఉద్దేశం ఎట్లా ఉందంటే వాళ్ళ జయగీతాలు లేకపోతే వాళ్ళ పోసన్న అని పాడుతున్నప్పుడు వాళ్ళ ఉద్దేశం ఎట్లా ఉందంటే దావీదు రాజ్యం వస్తా ఉంది. మూలవాక్యం మార్కు సువార్త 11వ అధ్యాయం. వారు అంటున్నారు 11వ అధ్యాయం 9వ వచనంలో, మరియు ముందు వెలుచుని వారు వెనక వచ్చిన వారును దయం హోసన్న ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, వచ్చిచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యం స్తుతింపబడును గాక. దావీదు రాజ్యం వస్తుంది, దావీదుకు ఇవ్వబడే వాగ్దానం, నీ సంతానంలో ఒకడు రాజుగా ఉండకపోడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దావీదు కుమారుడు, ఈయన ఆ రాజ్యాన్ని కొనసాగిస్తాడు అన్న ఉద్దేశంతో వారు మన తండ్రి అయిన దావీదు రాజ్యం స్తుతింపబడును గాక అని రాజ్యం వస్తుంది అన్న ఆశతో వారు ఉన్నారు. విచిత్రం ఏంటంటే ఈ 11వ అధ్యాయంలో ఆయన్ని రాజుగా కొనియాడుతూ జయగీతాలు పలుకుతూ హోసన్న అని మొరపెడతా ఉన్న ఈ ప్రజానికం అదే మార్కు సువార్త 15వ అధ్యాయంలో వారు కేకలు పెడుతున్నారు. ఏమని కేకలు పెడుతున్నారంటే ఈయన్ని సిలువు వేయండి అంటున్నారు వాళ్ళు. ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో. 12వ వచనం మార్కు సువార్త 15వ అధ్యాయము 12వ వచనం. అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజని మీరు చెప్పు అని నేనేమి చేయుదునని మరలా వారిని అడిగాను. వారు వారిని సిలువు వేయమని మరలా కేకలు వేసిరి. ఏం చేయమంటున్నారంటే సిలువు వేయండి. అందుకు పిలాతు, ఎందుకు అతడే చెడు కార్యం చేశారని వారిని అడగగా, వారిని సిలువు వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. సిలువు వేయమని కేకలు వేస్తున్నారు. అక్కడేమో 11వ అధ్యాయంలో రాజు అని వారు జయగీతాలు పాడారు, హోసన్న అని ప్రార్థన చేశారు, మమ్మల్ని రక్షించండి అని. కానీ వాళ్ళ దృక్పథం ఏంటంటే ఎర్త్లీ కింగ్డమ్, వాళ్ళ యొక్క దృక్పథం ఏంటంటే ఎర్త్లీ కింగ్డమ్, భూ సంబంధమైన రాజ్యం, భూ సంబంధమైన రాజ్యం. వారు ఎర్త్లీ మైండ్ తోటే వారు యేసుక్రీస్తు ప్రభువును చూశారు. కానీ ఆయన గుర్రం మీద రావట్లా యుద్ధాలు చేసి వీళ్ళని కాపాడి వీళ్ళనుకుంటున్న పరిపాలన చేయడానికి, వీరనుకుంటున్న పరిపాలన చేయడానికి యేసుక్రీస్తు ప్రభువుని పిలాదు అంటున్నాడు, రాజు రాజు యూదుల రాజుని ఏం చేస్తాను, నువ్వు రాజువా అని అడుగుతాడు మత్తయి సువార్త, యోహాను సువార్త 18వ అధ్యాయంలో. ఆయన మాట్లాడుతున్నాడు, నేను రాజునే, అయితే నా రాజ్యం ఇహ సంబంధమైనది. మత్తయి యోహాను సువార్త 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయము 18వ అధ్యాయము 36వ వచనంలో యేసు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఆయన రాజే, ఆయన రాజే. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా, లేదంటే ఆయన మీద ఈ రాజుడు భయపడుతున్నట్టుగా మనం మార్కు సువార్త 2వ అధ్యాయం చదువుతాం. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, మేము ఆయన్ని పూజింపవచ్చితే అనగానే ఆయన నా సింహాసనానికి పోటీ వచ్చాడని చెప్పి యేసుక్రీస్తు ప్రభు కొరకు 2 సంవత్సరాల వయసున్న బాలురందరినీ, ఎరుసలేము దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారందరినీ, బెతలహేము దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారందరినీ వధించటం మనం చూస్తాం. ఆయన భయపడ్డాడు, నా సింహాసనానికి పోటీ అనుకుంటున్నాడు. వీరంటున్నారు ఈ కైసరుకు వ్యతిరేకంగా పన్నివద్దంటున్నాడు, తానే రాజునని చెప్పి తిరుగుబాటును ప్రేరేపిస్తున్న తిరుగుబాటుదారుడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ ప్రభు మాట్లాడుతున్నాడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లుగా నా సేవకులు పోరాడుతురు, గాని నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు. రాజే అన్నాడు, కానీ మీరనుకుంటున్న రాజ్యం కాదు, మీరు అనుకుంటున్నట్టుగా మీకు నేను పోటీ కాదు. గబ్రియేలు దేవదూత మరియతలతోటి మాట్లాడుతున్నప్పుడు ఈ యేసుక్రీస్తు ప్రభుని ఎట్లా పరిచయం చేశాడు ఆయన? లూకాసువార్త 1వ అధ్యాయం, లూకాసువార్త 1వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదివితే, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏరును, ఆయన రాజ్యం అంతము లేని దేవుడినని ఆమెతో చెప్పాను. ఈయన దావీదు సింహాసనం మీద దావీ సింహాసనాన్ని సంపాదించుకుంటాడు అన్నమాట చదువుతున్నా. అది వాళ్ళకి అర్థమయ్యే భాష, అది వాళ్ళకి అర్థమయ్యే భాష. అర్థం కావాల్సిన భాష ఏంటంటే 33వ వచనం, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏరును. ఏ రాజు యుగ యుగాలు వెళ్ళగలుగుతాడు? ఏ రాజ్యం యుగ యుగాలు నిలిచేది? అది క్రీస్తు రాజ్యం, అది దైవ రాజ్యం, అది యుగ యుగాలు నిలిచేది. అది భూ సంబంధమైన రాజ్యం కాదు, అది భూ సంబంధమైన రాజ్యం కాదు. ఆయన రాజ్యం అంతము లేని దేవుడును. ఏ రాజ్యం అంతం కాకుండా నిలిచిపోయింది? అన్ని రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ యేసు రాజ్యం యుగ యుగాలు నిలిచే రాజ్యం. మనం దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ, దేవుని వాక్యాన్ని పరిశోధిస్తూ, ఈ బైబిల్ స్టడీస్ లో కూర్చొని వాక్యాన్ని కూలంకషంగా, వాక్యం యొక్క పూర్వపరాలు మనం అన్ని ఆలోచిస్తూ ఉన్నాం కాబట్టి క్లారిటీ రాకపోతే మనం మిగతా వాళ్ళకి చెప్పలేము, మనం కూడా ఎదగలేము. నా మటుకు నాకు ఈ మట్ల ఆదివారం పామ్ సండే చూసినప్పుడు ఏమర్థమయ్యేది కాదు. ఏంది నా ఎంత సింపుల్ గా ఉన్నాడు, కిరీటం లేదు, పైగా కిందేమో గాడిద, గాడిద మీద కూర్చొని రావడం ఏంటి, గాడిదని అసలు ఏ విలువ ఉంటుంది? ఆ విలువ లేని గాడిద మీద ఈయన రావటం, వాళ్ళేం బట్టలు పరవటం, వాళ్ళేమో కేకలు వేయటం. సరే జయము అన్నారు, ఓసన్న అని ప్రార్థన చేశారు. పరలోకంలో స్తుతి గీతాలు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ మాటలు చదివినప్పుడు బాగుంటది, కానీ ఏమైంది, వితిన్ 1 వీక్ ఆయన్ని చంపేశారు, సిలువ వేసేశారు. ఇక్కడేమో జయము అన్నారు, రాజు అన్నారు, ప్రార్థన చేశారు, ఆయన్ని స్తుతించారు. మీరు మాట్లాడకపోతే, మీరు నోరు మూసుకుంటే రాళ్ళు కేకలు వేస్తాయి అన్నాడు. ఈ డైలాగ్ అనేది బాగున్నాయి కానీ వెంటనే ఏమైంది, వెంటనే ఏమైందని సిలువకి అప్పచెప్పేశారు. ఈ జన్మే తిరుగుబాటు చేశారు, ఈ జన్మే హోసన్న అని ప్రార్థన చేసిన వారు, జయగీతాలు పాడిన వారు సిలువేసేయండి అన్నారు. ఇదేదో కనెక్షన్ మిస్ అయినట్టుగా ఉండే అనిపించింది, కనెక్షన్ మిస్ అవ్వలేదు, అంత క్లారిటీగానే ఉంది. కానీ అంత ఓపిక వాక్యాన్ని పరిశోధించి వాక్యాన్ని అర్థం చేసుకొని అంత పరిస్థితి లేకపోతే క్లారిటీ మనకే ఉండదు, మిగతా వాళ్ళకు కూడా మనమేమి క్లారిటీ ఇవ్వలేము. కాబట్టి వాక్యాన్ని అర్థం చేసుకోవటం, మనం ఈ వాక్యాల వెలుగులో చూడగలిగితే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి, చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. ఆయన రాజుగానే ఈ లోకానికి వచ్చాడు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. జనానికి ఏం కావాలి, జనానికి ఏం కావాలి? యోహాను సువార్తలో ఒక మాట రాయబడింది, యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం చదివితే 6వ అధ్యాయము 15వ వచనంలో జనం యేసుక్రీస్తు ప్రభుని బాగా ఇష్టపడుతున్నారు, బాగా ఇష్టపడుతున్నారు. 15వ వచనం, రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకుని పోవచ్చున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను. జనం ఇక డిసైడ్ అయిపోయారు, యేసుక్రీస్తు ప్రభుని మనం రాజుగా చేసేద్దాము అనుకున్నారు. అని వస్తా ఉంటే యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ చేతులను తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఇంతకు వాళ్ళు ఎందుకు రాజుని చేద్దామని అంత స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారంటే, ఆ 5వ అధ్యాయం 1-14 వచనాల్లో మనం ఏం చూడగలుగుతున్నామంటే, ఆయన 5 రొట్టెలు 2 చేపలు 5000 మందికి పంచిపెట్టేశాడు, 12 గంపలు మిగిలిపోయాయి. ఇక యేసుక్రీస్తు ప్రభు సాధారణమైన రాజు కాదు, అసాధారణమైన వాడు అని అర్థమైంది. ఈయన మాకు రాజుగా ఉంటే మాకు భోజనానికి డోకా లేదు, మాకు తిండికి తిప్పలుండవు, కాబట్టి రండి ఏసైన రాజుని చేసేద్దామని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిపోయారు. యేసుక్రీస్తు ప్రభు వాళ్ళకి దూరం అయిపోయినట్లుగా ఇక్కడ చూస్తా ఉన్నాం. ఈరోజు కూడా ప్రజలకు ఏం కావాలంటే, మమ్మల్ని పోషించాలి, మాకు గుప్పిడి మెత్తులు పెట్టాలి, మాకు రేషన్ బియ్యం ఇవ్వాలి, మా శరీర అవసరతలు తీర్చాలి, మా పక్షంగా యుద్ధం చేయాలి, మా పక్షంగా నిలబడాలి. అలాంటి వాళ్ళకు ఓట్లు వేస్తాం, అలాంటి వారిని మా ఏలికలుగా ఎంపిక చేసుకుంటాము అని ఇప్పుడున్న సిస్టమ్ కూడా, డెమోక్రటిక్ సిస్టమ్ కూడా అట్లానే ఉంది, అట్లానే ఉంది. మరి యేసుక్రీస్తు ప్రభు వాళ్ళకు దూరం అవుతున్నాడు, వాళ్ళేమో రాజుని చేద్దామని వచ్చారు, ఆయనేమో తప్పించుకుని వెళ్ళిపోతున్నాడు. కానీ ఇక్కడ మనం చదివిన మూలవాక్యంలో ఈ మార్కు సువార్త 11వ అధ్యాయము, లుకా సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయాల్లో ఆయనే ప్రవచన నెరవేర్పు, జకరియా 9:9 నెరవేర్పు కొరకు ఆ గాడిద పిల్లను తెప్పించటం, దాని మీద కూర్చొని ఆయన ప్రవేశించడం చూస్తున్నాం. కానీ సిలువుకి అప్పగించబడ్డాడు, సిలువ మీద ప్రాణం పెట్టాడు. ఆయన మమ్మల్ని కాపాడుతాడు అని అనుకుంటే ఆయన తను తానే కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలో కనబడ్డాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యం, ఆయన పరిపాలన, ఆయన ఔన్నత్యాన్ని మనం ప్రకటన గ్రంథంలో ఇదే సన్నివేశాన్ని భవిష్యత్తులో చూపిస్తూ భక్తుడు యోహాను రాస్తా ఉన్నాడు. మనం ఈ మట్ల ఆదివారంలో ఎప్పుడూ చదివే సువార్తల్లో ఉన్న ఆ సన్నివేశం మీద ఎక్కువగా మనసు పెట్టాం, కొంత ఆలోచించాం, తెలుసు కూడా మనకి. మనం నిత్యత్వంలో పామ్ సండే నిత్యత్వంలో ఈ పామ్ సండే వర్షిప్ ని ఎలా చూడగలమో ఆ ప్యాసేజ్ మీద మన మనసు పెడితే చాలా ప్రశ్నలకు క్లారిటీ వస్తుంది. మనం నిజంగా ప్రభుని స్తుతించగలుగుతాం, మిగతా వాళ్ళకి పరిచయం చేయగలుగుతాం. ఆ భాగం మీద మనం కాన్సన్ట్రేషన్ చేద్దాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం నుంచి 17వ వచనాలు వాక్య భాగంలోని నేను కొన్ని మాటలు మీ గమనాన్ని తీసుకురావడానికి ఆశపడతా ఉన్నా. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 9వ వచనం, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపచ్చారనే ఒక గొప్ప సమూహం కనబడను. వారు తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసన ఎదుటను గొర్రెపిల్ల ఎదురు నిలబడి సింహాసనాశనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఇక్కడ వాళ్ళు ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని వారు ప్రార్థన చేయట్లా స్తుతిస్తున్నారు. మార్కు సువార్త 11వ అధ్యాయం 9వ వచనంలో అది ప్రార్థన, హోసన్నా లార్డ్ సేవ్ అస్, జయము మీరు మమ్మల్ని రక్షించగలుగుతారు, మీరు మాకు రాజు, హోసన్నా మీరు మమ్మల్ని కాపాడండి అని వారు ప్రార్థన చేశారు. నిత్యత్వంలో వారు కాపాడండి హోసన్నా అని ప్రార్థన చేస్తే యేసయ్య కాపాడినట్టుగా లేరు గాని తను తానే కాపాడుకోలేకపోయినట్టుగా కనిపించాడు. కానీ నిత్యత్వంలో యేసుక్రీస్తు ప్రభు ఎలా కనిపిస్తాడంటే ప్రతి జనంలో నుంచి రక్షించుకున్నాడు. 9వ వచనంలో మాట చూస్తున్నాం, ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలో మాట్లాడే వాళ్ళని వచ్చి ఎవడునూ లెక్కింపచ్చారని ఒక గొప్ప సమూహం కనబడను. ఎంతమందిని రక్షించుకున్నాడు, లెక్కింపజాలని సమూహం ఇది. 7వ అధ్యాయంలో 12 గోత్రాల నుంచి వచ్చిన వారిని కూడా మనం చూడగలం. 12 గోత్రాల నుంచి వచ్చిన వారికి లెక్క ఉంది. 4వ వచనం, మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వెంటనే ఇస్రాయేల్ గోత్రములన్నింటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. 144,000 మంది వారు కౌంట్ చేయగలిగాం, లెక్క పెట్టగలుగుతున్నాం. ఇస్రాయేల్ గోత్రాల నుంచి 144,000 మంది రక్షించబడ్డారు, వారు వచ్చారు చూస్తున్నాం. కానీ 9వ వచనంలో ఇస్రాయేల్ ప్రజలను దాటి బయటికి తెలితే అన్య జనులు అంటే మనం ఇస్రాయేల్ జాతికి చెందినవారు, మనమే కాదు ఆయా భాషలు మాట్లాడేవారు, తెలుగు ప్రజలే కాదు ఆయా భాషలు మాట్లాడేవారు. ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడే వాళ్ళ నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం, అసంఖ్యాకమైన ప్రజానేకం, లెక్క పెట్టలేని లెక్కించడం సాధ్యం కానంత సమూహాన్ని మనం నిత్యత్వంలో చూడగలుగుతా ఉన్నాం, వీరందరూ ఎవరో అంటే వీరు రక్షించబడ్డవారు. వారికి తెల్లటి వస్త్రాలు ఇవ్వబడ్డాయి. వారు ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని స్తుతిస్తున్నారు. ఖర్జూరపు మట్టలు సంతోషానికి సూచన. వారు చాలా ఆనందంగా ఉన్నారు, వారి కేరింతలు కొడుతున్నారు, వారు చాలా సంతోషకరంగా ఉన్నారు. ఏంటి వాళ్ళ సంతోషం అంటే వాళ్ళు సంపాదించుకున్నారంటే వాళ్ళు రక్షణ పొందుకున్నారు. వారు మాట్లాడుతున్నారు, వారు స్తుతిస్తున్నారు, సింహాసనాశనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకే స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. ఇది హల్లెలూయా, ఇది జయగీతాలు స్తుతించటం. హోసన్నా అన్నది ప్రార్థన, హల్లెలూయా అన్నది స్తుతి, వారు స్తుతిస్తున్నారు, ఎందుకు స్తుతిస్తున్నారంటే గొర్రెపిల్ల మమ్మల్ని రక్షించాడు. ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలో హల్లెలూయ కొరకు మనం చూడగలుగుతాం. పంతొమ్మిదవ అధ్యాయము మొదట వచనం. అటు తర్వాత బహు జనుల శబ్దము వంటి గొప్ప స్వరం పరలోకమందు ఇలాగో చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావాలు మన దేవునికే చెల్లును. అప్పుడు నోట్లో హల్లెలూయ స్తుతించటం, ఇది ప్రార్థన కాదు, హోసన్న అంటే ప్రార్థన, లార్డ్ సేవ్ అస్ నౌ. ఇక్కడ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 144,000 మంది, అట్లాగే అసంఖ్యాకమైన అన్ని జాతి ప్రజల నుంచి వచ్చిన ఈ లెక్కింప సఖ్యము కాని గొప్ప సమూహం, వీరు చాలా సంతోషంగా ఉన్నారు. తెల్లటి వస్త్రాలు పెట్టుకొని ఉన్నారు, తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉన్నారు, వారు ఖర్జూరపు మాటలు చేత పట్టుకుని చాలా సంతోషంగా ఉన్నారు. వారు స్తుతిస్తున్నారు, దేని బట్టి స్తుతిస్తున్నారు, భూమి మీద ఏం సంపాదించుకున్నారని. వారి పేరు ప్రఖ్యాతులు, ఆస్తిపాస్తులు వాటిని బట్టి కాదు, మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి, మా రక్షణకై రక్షించబడ్డవారు, అయా మమ్మల్ని కాపాడండి, అయా మమ్మల్ని రక్షించండి, మాకు రాజుగా ఉండండి, మమ్మల్ని పరిపాలించండి అని ఏ ఆశతో అయితే వారు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారో, ఆయన రాజ్యం శాశ్వత రాజ్యం, ఆయన రాజు యుగ యుగాలు పరిపాలించే రాజు. ఆయన ఎట్లాగా ఈ ప్రజలందరినీ విమోచించగలడు, ఎట్లాగా ఈ ప్రజలందరినీ ఆ రాజ్యంలో చేర్చగలడు, ఎట్లాగా ఆ రాజ్యంలో వీరందరినీ చేర్చగలడు, ఎట్లా చేర్చగలడంటే తన ఈ సిలువ కార్యం ద్వారా. మనం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఆ మాటలు చదవాలి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 9-10 వచనాలు రాయబడ్డాయి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు చదవాలి. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథాన్ని తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడ్డవాడై. ఎందుకు ఆయన గాడిద పిల్లనెక్కి యెరూషలేములో ప్రవేశించి సిలువకు అప్పగించబడ్డాడంటే, ఆయన రక్షణ కార్యం జరిగించాడు. ఆయన తన్ను తానే రక్షించుకోలేకపోయాడు కాదు, భౌతిక నేత్రాలకు ఆ గాడిద పిల్లను చూసినప్పుడు ఈయనే రాజు అనిపించొచ్చుగాక, ఆయన సమాధానపు రాజు, ఆయన శాలేము రాజు, హీ ద ప్రిన్స్ ఆఫ్ పీస్, దేవునితోటి మనుషులు సమాధానపరచడానికి వచ్చిన రాజు, మనుషులతో మనుషులు సమాధానపరచడానికి వచ్చిన రాజు. కాబట్టి ఆయన అలాగే అనిపించాడు అక్కడ. కానీ తర్వాత ఏం జరిగింది, నీవు వధింపబడ్డవాడువై నీ రక్తం ఇచ్చి, నీ రక్తముతో ప్రతి వంశములోనూ, ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులుగా చేసేది కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుతురు. కాబట్టి ఆయన తను వధింపబడి తన రక్తం ఇచ్చి మనలందరినీ కొనుక్కున్నాడు. ఆ వెల చెల్లించకుండా మనకు విమోచన రాలేదు, ఆ వెల చెల్లించకుండా ప్రాయశ్చిత్తం జరగలేదు. ఆ వెల సాక్షాత్తు ఆయన రక్తం, ఆయన ప్రాణం, తన రక్తం ఇచ్చి మనం కొనుక్కున్నాడు, తన రక్తం ఇచ్చి మనం కొనుక్కున్నాడు. కాబట్టి మనం 6వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో రక్షణ కార్యం, సిలువ మరణం ఆయన రక్తం చిమ్మించడం ద్వారా జరిగింది. 7వ అధ్యాయంలో ఈ రక్షించబడ్డవారందరూ ఆయన స్తుతిస్తున్నారు, మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఆయన స్తుతిస్తూ ఉన్నారు. కాబట్టి హోసన్న సన్నివేశం ఎట్లా ఉందో మార్కు సువార్త 11వ అధ్యాయంలో చూడగలిగాం. అక్కడ ఎట్లాగా ఆయన రాజు, ఏంటి రాజుగా కనబడి అందరినీ కాపాడతాడు అనుకున్నవాడు తానే అప్పగించబడి, తానే అదే జనం చేత చిత్కరించబడి, అదే జనం చేత సిలువేమని కేకలు పెట్టబడి ఆయన మరణించాడు కదా అని మనకు అనిపించింది. అలాగే దేవుడు తన రక్షణ కార్యం జరిగించాడు. అలాగే ఆయన రక్తం చిందించడం ద్వారా, ఆయన బలియాగం చేయడం ద్వారానే అందరికి ప్రాయశ్చిత్తాన్ని తీసుకొచ్చాడు. ఆ దాని యందు విశ్వాసం ఉంచిన వారు, ఈరోజు ఇతర విశ్వాసాల్లో ఉన్న కొద్దిమంది మతోన్మాదులు ఏంటి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అడగడానికి బదులు, ఆయన భౌతిక నేత్రాలకు చూస్తే ఎంత సాదాసీదా కనబడతాడో, అంత సాదాసీదాగా ఆయన మాట్లాడుతూ తోలునాడుతూ, ఆయన రక్షకుడు కాదు, ఆయన గొర్రెలు కాపరి, వీరందరూ గొర్రెలు అని మాట్లాడుతున్న మాటలు వింటా ఉన్నాం, రాసిన పుస్తకాలు చదువుతున్నాం. అందరూ కాదు, కొంతమంది, చాలా తక్కువ మంది అయినా సరే భౌతిక నేత్రాలతో మనం కూడా చూస్తే ఏంటి మా రాజు సింహం మీద రాకుండా గాడిద మీద వచ్చాడు, కనీసం గుర్రం మీద రాకుండా గాడిద మీద వచ్చాడు, ఏంటి మా రాజు మమ్మల్ని కాపాడాలి, ఆయన తను తానే కాపాడుకోలేకపోయాడు, తానే అన్యాయ శిక్షకుండా వెళ్ళిపోయాడు అని మనకి భౌతిక నేత్ర అనిపించచ్చు. కాక మనం విశ్వాసంతో వాక్యాన్ని బట్టి ఆయన విశ్వాసం ఉంచితే మనల్ని 60 సంవత్సరాల భూమి మీద కూర్చోబెట్టి పోషించే రాజు మాత్రమే కాదు, ఈయన రొట్టెల కోసం తిండి కోసం యేసుక్రీస్తు ప్రభు మాకు రాజుగా ఉంటే చాలు అనుకున్నారు. ఆయన పోషించలేడా? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టిన వాడు ఆయన మనల్ని పోషించలేడంటే పోషించగలడు, కానీ యుగ యుగాలు పాలనలో తీసుకెళ్తా ఉన్నాడు, శాశ్వత రాజ్యంలో తీసుకువెళ్తా ఉన్నాడు. ఇంకెంత గంభీరంగా పరలోకంలో ఈ దర్శనం కనబడుతుందంటే, ఎంత గొప్ప కనబడుతుందంటే చదువుతాం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో చాలా కీలకమైన మాటలు ఉన్నాయి. 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు గురించి, 3 గంభీరమైన మాటలు రాయబడ్డాయి. 7వ అధ్యాయము 10వ వచనం, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పి, హీ ద సేవియర్, అయా మమ్మల్ని రక్షించు, హోసానా అన్నది వారి ప్రార్థన. ఆయన వారి ప్రార్థన విన్నాడా? విన్నాడు. రక్షించాడా? రక్షించాడు. మరి రక్షించబడితే వాళ్ళు పొందుకున్న లాభం ఏంటంటే వారు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు, వారు సంతోషగానాలు చేస్తున్నారు, వారు ఖర్జూరపు మాటలు చేత పట్టుకున్నారు, వారు జయగీతాలు పాడుతూ ఉన్నారు, మా రక్షణకే స్తోత్రం, మమ్మల్ని రక్షించావు, మా ప్రార్థన విన్నావు, మమ్మల్ని విమోచించావు. హీ ద సేవియర్, లోక రక్షకుడు, మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21వ వచనంలో ఆయన పరిచయం, యేసు అన్న పేరుకి అర్థం ఆయన తన ప్రజలను వారి పాపము నుండి తానే రక్షిస్తాడు, గనుక ఆయనకు యేసు రక్షకుడు అని పేరు. మనం భూమి మీద దాన్ని నెరవేర్పుని చూడలేకపోయాం. నువ్వు అప్పుల నుంచి కాపాడతావంటే ఒప్పుకుంటాం, తిప్పల నుంచి కాపాడతావంటే ఒప్పుకుంటాం, అప్పులు తిప్పలు కాకుండా ఏదో పాపాల నుంచి కాపాడతానంటే మాకు అంత అవసరం లేదు అన్నట్టుగా యవన బిడ్డలు, అర్థం కాని బిడ్డలు ఉండొచ్చుగాక, కానీ పాపం మనల్ని యుగ యుగాలు సంతోషకరంగా జీవించే ఆ నిత్య రాజ్యానికి అనర్హం చేస్తుంది. దేవుని రాజ్యానికి పాపులు ఎంత మాత్రం హక్కుదారులు కారు. యుగ యుగాలు ఉండే ఆ రాజ్యంలోకి పాపి అడుగుపెట్టలేడు. కాబట్టి పాపను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. దాన్ని విశ్వాసం ఉంచి ఎవరు వెంబడిస్తారో వారి భాగ్యం ఏంటో ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. సంతోష గానాలు చేస్తూ ఉన్నారు, ఖర్జూరపు మాటలు చేత పట్టుకుని చాలా సంతోషంగా ఉన్నారు, తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. ఏంటి ఆ తెల్లని వస్త్రాలు? 14వ వచనంలో రాయబడింది, 13, 14 వచనాలు, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రాలు ధరించుకుని ఉన్న వీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారని నన్ను అడిగాను. అదికి నేను, అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమం నుంచి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉతుక్కొని వారు తెలుపు చేసుకున్నారు. వారు ఎర్రటి జీవితాలు, వారు చీకటి జీవితాలు, ఎర్రటి కెంపు వలె ఉన్న వారి పాపాలు, వారి అంధకార క్రియలు యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా అవి తుడిచిపెట్టబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభుని వెంబడించడం ద్వారా వారు పాపానికి బానిసలు కారు, వారు పరిశుద్ధులు, వారు పరిశుద్ధులు. ఆయన రక్తం చేత విమోచించబడ్డారు. ఆయన 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 ఇచ్చిన శక్తిని బట్టి పరిశుద్ధ జీవితాన్ని కొనసాగిస్తున్నవారు. వారు తెల్లటి వస్త్రాలు ధరించుకున్నవారు. రక్తంతో బట్టలు ఉతుక్కుంటే ఎర్రగా అవుతాయి కదా, కాబట్టి తెల్ల బట్టలు వేసుకోవాలి అన్న సిద్ధాంతానికి ఈ వాక్యాన్ని వాడటం సరికాదు. కాని వారు పరిశుద్ధులు, వారి పరిశుద్ధులు. అవునా, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. అట్లాంటి వాళ్ళు పరిశుద్ధులు ఎట్లా అవుతారు, ఎట్లా అవుతారు? అవును, అది యేసుక్రీస్తు ప్రభు చేసిన రక్షణ కార్యం. ఆయనే వారి మనసును అనుగ్రహించింది. ఆయనే పాపం పాపాన్ని పాపంగా చూపించాడు. పాపం పాపంగా అర్థమైంది, పాపం యొక్క మోసం నుంచి బయటకు వచ్చాం. హీ ద సేవియర్ భూమి మీద ఆ రొట్టెలు పెట్టడము, స్వస్థతలు చేయడము, అక్కడికే ఆయన ప్రభావం పరిమితం కాదు. అలా చేయడానికి కూడా ఆయన మనసు లేదు. అందుకే ఆయన అద్భుతాలు చేసి కూడా చెప్పొద్దు అన్నాడు. ఆయన అద్భుతాలు చేయడానికి సామర్థ్యం ఉన్నా వాటి మీద మనసు పెట్టలేదు. ఎందుకు? మీరు భూలోకాన్ని పరిమితం కాకూడదు. యుగ యుగాల రాజ్యం, ఆ యుగ యుగాల రాజ్యానికి మనల్ని హక్కుదారం చేయడానికి ఆయన వచ్చాడు. మొదటి మాట ఈజ్ ద సేవియర్, దాన్ని చాలా స్పష్టంగా 7వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో ప్రతి జనము నుంచి రక్షించుకున్నాడు, ప్రతి జాతి నుంచి రక్షించుకున్నాడు, అశేష ప్రజానికాన్ని రక్షించాడు. ఆయన లెక్కింపు సఖ్యము కాని గొప్ప సమూహం కనబడుతుంది. ఇస్రాయేల్ జాతిలో 144,000 మంది కనబడుతున్నారు. వాళ్ళందరినీ రక్షించుకున్నాడు, వాళ్ళందరినీ రక్షించుకున్నాడు. రెండవ మాట, రక్షించుకున్న ఈయన ఎలా కనబడుతున్నాడంటే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో ఈయన ఎలా కనబడుతున్నాడో మనం చూడాలి. 7వ అధ్యాయము 15వ వచనం చదవాలి. అందువలన వారు దేవుని సింహాసన ఎదుట ఉండి రాత్రిం బగళ్ళు ఆయన ఆలయంలో ఆయన సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తనే తన గుడారం వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి తగలదు. ఎలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రె పిల్ల వారికి కాపరే జీవ జలముల బొగ్గు యొద్దకు వారు నడిపించును. ఈ రాజు కాపరిగా ఉన్నాడు, షెపర్డ్గా ఉన్నాడు. యూదులకు బాగా అర్థమయ్యే పరిభాష షెపర్డ్. వారు పశువుల కాపరులు. వారు పశువులకి కాపరి ఎంత అవసరమో వారికి తెలుసు. కాపరి లేకపోతే పశువుల మంద ఏమైపోతుందో కూడా తెలుసు. అందుకే బైబిల్లో పశు గొర్రెలు కాపరి అన్న పరిభాష యూదుల నేపథ్యంలో మనం అర్థం చేసుకోవాలి. వారి నేపథ్యం మనము దాని ఏమి ఎరగని వారం ఏం కాదు. మన ముందు పశువులు కనబడతా ఉన్నాయి, మనకి కాపరి కనబడతా ఉన్నాయి. కాపరి ఉంటే చాలు, డోకా లేదు. పశువుకు కావలసిన పోషణ, పశువుకు కావలసిన సంరక్షణ, ఎక్కడ ఏ నీళ్ళలో పెట్టాలి, అన్ని అన్ని కాపరి చూసుకుంటాడు. నేను రాజుని, మీరు దాసుడు అన్నట్టుగా ఈ రాజు పరలోకంలో కనబడటంలా ఈ రాజు కాపరిగా ఉన్నాడు. ఈ రాజు నిత్యత్వంలో కాపరిగా ఉన్నాడు. ఏం చేస్తాడు ఆయన? జీవ జలముల బుగ్గ వద్దకు తీసుకువెళ్తున్నాడు. నీళ్లు కాదు, జీవజలాలు. మనం 23వ కీర్తన ఎదుగుదాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండు చేస్తాడు. శాంతికరమైన జలముల వద్దకు నడిపిస్తాడు. ఏదైతే మనం 23వ కీర్తనలో దావీదు భక్తుడు మీరు మాకు కాపరి అన్నాడో, నిత్యత్వంలో ఈయన అలాగే కనబడుతున్నాడు. నేను రాజుని, సింహాసనం మీద కూర్చుంటాను. మీరు నాకు సాగిలు పడి నమస్కరించారు. మీ బాధలు మీరు పడాలి, నేను పన్ను వేస్తాను. మీరు పన్ను కట్టాలి, మీరు పన్ను కట్టాలి. మీ సంపాదన అంతట్లో దశం భాగాలు నాకు తీసుకురావాలి. అట్లా చెప్పట్లే. నేను జీవజలముల బుగ్గ వద్దకి మిమ్మల్ని నడిపిస్తాను అంటున్నాడు. జీవజలాల బుగ్గ. 16వ వచనంలో ఇంకొక ఆశ్చర్యకరమైన మాట ఉంది. ఇక మీదట ఆకలేనను దాహమైనను ఉండదు, ఉండదు. ఆకలైన దాహమైన ఉండదు అంటే అన్నపానాలు లేవు అని కాదు, ఆకలి బాధలు లేవు. ఈవెన్ ఏదేం తోటలో వారు అతిక్రమం చేసిన తర్వాత కష్టపడి పండించుకోవాల్సిన అవసరం వచ్చింది, కానీ అతిక్రమానికి ముందు కూడా వాళ్ళకి ఆకలి ఉంది. వాళ్ళకి వాళ్ళకి ఆహారం చేశాడు ఆయన. ఏదేం తోటలో మంచి ప్రతి విధమైన వృక్ష ఫలాలు ఆయన మునిపించాడు, మీరు నిరభ్యంతరంగా తినొచ్చు. ఇద్దరు మనుషుల కోసం ఇంత తోట ఎందుకు అయ్యా అంటే వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం అది. అందుకే ఫుడ్ ఎంజాయ్మెంట్, అది రకరకాల టేస్ట్లు, అది నిజంగా మన మన శరీరాన్ని తన్మయింప చేస్తుంది. మన మనం దాన్ని ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేస్తాం. కానీ కడుపు కాలిపోతా ఉంటే ఏదో గడ్డి తిందాము, అది కాదు. అతిక్రమానికి ముందు, ఆ తర్వాత రెక్కాడితేటప్పుడు డొక్కాడిన పరిస్థితులు కష్టమైపోయింది. తినకపోతే కడుపు కాలిపోద్ది, మండిపోద్ది. నువ్వు తినాలి, నువ్వు కష్టపడి తినాలి, నువ్వు నడుము నుంచి పనిచేయాలి, నువ్వు చెమట కార్చి తినాలి. అది వచ్చింది. నిశ్చత్వంలో ఆహారం ఉండదా? ఆకలి ఉండదు, ఆహారం ఉంటుంది. నిశ్చత్వంలో తప్పిక ఉండదు, కానీ జీవజలాలుంటాయి. మనం దాన్ని అర్థం చేసుకోవాలి. జీవవృక్ష ఫలాలు ఉన్నాయి అక్కడ. దాన్ని పెండ్లు కుమారుడు విందు అన్నాడు. ఇక్కడ జీవజలాల బుగ్గ వద్దకు తీసుకువెళ్తున్నాడు. అయితే 16వ వచనంలో ఇక మీదట ఆకలేనను దాహమైనను ఉండదు. డీహైడ్రేట్ అయిపోవడమో కడుపు కాలిపోవడమో ఇది కాదు. ఆ పరిస్థితి నుంచి సంపూర్ణంగా తీసుకొస్తున్నాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టేందుకే యేసుక్రీస్తు ప్రభువును రాజ్యం చేసేద్దాం అనుకున్నారు. మనం చాలా తక్కువగా ఆయన అర్థం చేసుకుంటున్నాం, కానీ ఆయన ఎంత గంభీరమైన వాడో, ఎంత మహిమ కలిగిన ప్రభువో మనకు అర్థం కావాలి. ఆయన మంచి కాపరి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆ మాట చదువుతాంటే, పదార్థం చదువుతాంటే అర్థం కాదు. మంచి కాపరిని, మంచి కాపరిని, మంచి కాపరిని అంటున్నాడు. ఏంటి మంచి కాపరి అని చెప్పేసి వెళ్ళిపోతున్నావు? వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండి మమ్మల్ని బాగా చూసుకోవాలి కదా. ఆయన నువ్వు అనుకుంటున్నట్టుగా 40-50 సంవత్సరాల జీవితంలో నీ పక్క నుండి నిన్ను మేపేవాడు కాదు. ఆయన యుగ యుగాలు నిన్ను పోషిస్తాడు. యుగ యుగాలు నిన్ను పోషించడానికి ఆయన కాపరి. గొర్రెపిల్ల వారికి కాపరి. నిజంగా మనం ఎంత భాగ్యవంతులమో అర్థం కావాలి. ఇంకా అంటాడు 16వ వచనంలో సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి తగలదు. కాపరి ఎండలో మందనుంచుతాడా? కాపరి వర్షంలో మందనుంచుతాడా? చాలాసార్లు వాతావరణం యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. వాతావరణాన్ని బట్టి మన కలర్ మారుతుంది, వాతావరణం బట్టి మన హెల్త్ కండిషన్ మారుతుంది. నిత్యత్వంలో ఈ కాపరి ఎలాంటి వాతావరణ ప్రభావం మన మీద లేకుండా చేస్తున్నాడు? ఆయన గుడారంలో మనం ఉంటున్నాం, ఆయన కాపుదల కింద మనం ఉంటున్నాం. అక్కడ సూర్యుని ఎండైనను ఏ వడగాలిని వారికి తగలదు. ఎండ తగలకపోతే మనం జీవితాన్ని కొనసాగించడం కష్టం భూమి మీద. కనిశ్చత్వంలో ఆయనే దీపం, ఆయనే నీతి సూర్యుడు. మనకింకేమి అట్మాస్ఫియర్ లో వేరే ఎండక్కర్లా, వేరే వెలుగక్కర్లా. ఆయనే దీపం, ఆయనే సూర్యుడు. ఆయన సమరొస్తుంది కదా, ఈపు పేలిపోద్ది. అదేంటి? అదంతే, కాస్త ఇప్పుడు కూడా నార్త్ లో టెంపరేచర్ భయంకరంగా ఉంటుంది. కొన్ని కంట్రీస్ లో -డిగ్రీస్ భయంకరంగా ఉంటాయి. అట్లాంటి పరిస్థితులు కూడా మనం వెళ్ళబోట్లో నిశ్చత్వంలో 3 నెలలు వర్షం, 3 నెలలు ఎండ, 3 నెలలు చలి, ఇట్లాగా తిరిగే సర్కిల్ కాదది. ఈ సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు, సన్స్ట్రోక్ ఉండదు. ఎంత గొప్ప కాపుదలు. 15వ వచనంలో అంటున్నాడు, తానే తన గుడారం వారి మీద కప్పుతాడు. ఆయన గుడారంలో ఉంటున్నాం, ఆయన కాపుదల కింద ఉండబోతున్నాం, ఆయన సంరక్షణలో మనం ఉండబోతున్నాం. ఒకటి హీ ద సేవియర్, వాళ్ళని నిత్య రక్షణకు నిత్య రక్షణకు పాత్రను చేశాడు, వారికి నిత్య రక్షణ అనుగ్రహించాడు. యుగ యుగాలు వారు ఉంటారు, యుగ యుగాలు వారు ఉంటారు. రెండు, ఆ నిత్య రక్షణలో వారికి ఆయన కాపరిగా ఉన్నాడు, ఆయన కాపరిగా ఉన్నాడు, ఆయన పోషకుడుగా ఉన్నాడు, ఆయన సంరక్షకుడుగా ఉన్నాడు. ఆకలేనను ఆకు తప్పిపోయినను ఉండదు, ఈ ఎండ వడగాలి తగలదు, జీవజల బుగ్గల వద్దకు నడిపిస్తా ఉన్నాడు. ఆ మాట చూస్తా ఉన్నా. మూడవ మాట, ఆయన కంఫర్టర్ గా ఉన్నాడు, ఆదరణకర్తగా ఉన్నాడు, ఆయన ఆదరణకర్తగా ఉన్నాడు, ఆయన ఆదరణకర్తగా ఉన్నాడు. 17వ వచనంలో ఆ చివరి మాట, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, తుడిచివేయను. మన కన్నీరు కారిస్తూ ఉంటే కచ్చిపోవడం కాదది, కన్నీరు పెట్టుకునే పరిస్థితులు నిత్యత్వంలో లేవు, కన్నీటికి అర్థం నిత్యత్వంలో లేదు. ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తాడు, ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తాడు అని మనం చూడగలుగుతున్నాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఆయన ఎట్లాంటి వాగ్దానాలు చేశాడు, ఎట్లాంటి వాగ్దానాలు చేశాడు మనకు అర్థం కావాలి. 4వ వచనం, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. హీ ఈజ్ ద కంఫర్టర్, ఆయన ఆదరిస్తాడు అన్నది భూమి మీద మనం చూడలేకపోతా ఉన్నాం. కానీ ఈ పరీక్ష కాలంలో కూడా ఆయన ఆదరణ దొరుకుతుంది, ఆయన ఆదరించట్లేదు అని కాదు, కానీ దాని పూర్తి స్థాయిలో మనం అనుభవించట్లా. నిత్యత్వంలో ఆయన ఆదరణ శాశ్వతమైన ఆదరణ, నిత్యత్వంలో ఆయన కాపురత్వం శాశ్వతమైన కాపురత్వం, నిత్యత్వంలో మనం పొందుకునే రక్షణ అది చాలా గొప్పది, చాలా గొప్పది. ఇంకొక మాట, 4వ వచనంలో, మరణము ఇక ఉండదు, నో మోర్ డెత్, అంతం లేని జీవితం, యుగ యుగాలు ఉండే జీవితం, ఆనందకరమైన జీవితం, ఆ రాజుతో ఆయన కాపుదల కింద ఉండే జీవితం మనకు వాగ్దానం చేయబడింది, మనకి వాగ్దానం చేయబడింది. కావున పిల్లరా, ఇక్కడ మన బాధ్యత వాక్యం అంతా మాట్లాడుతుంది, ఇక్కడ మన బాధ్యత వాక్యం అంతా మాట్లాడుతుంది. మనమేం చేయాలి? మళ్ళా ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయము 14వ వచనం, అందుకు నేను 13వ వచనంలో ఇలాగో ఈ తెల్లడ వస్త్రాలు ధరించుకొని ఆ ఖర్జూరపు మొక్కలు చేతపట్టుకొని ఆయన్ని ఆరాధిస్తున్న వీరంతా ఎవరు అన్న ప్రశ్నకు 14వ వచనం, అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగ నాతో చెప్పాను, మీరు మహాశ్రమం నుంచి వచ్చిన వారు. ఎట్లాగా మనం ఆ రాజ్యంలో ప్రవేశిస్తాం? కంఫర్టర్ ఎక్కడా? ఇక్కడేనా? పోషకుడు ఎక్కడా? ఇక్కడేనా? భూమి మీదే మా దేవుడు మాకు పోషకుడు, భూమి మీదే మాకు దేవుడు కంఫర్టర్, భూమి మీదే మా కన్యను తుడుస్తాడు, భూమి మీదే మా కష్టాలన్నిటికీ పరిష్కారం. కాదు, ఆయన మనల్ని శ్రమల గుండానే పరిపూర్ణ చేస్తాడు. ఆయన మనకి పరీక్ష పెట్టాడు, ఆయన సాతాను రాజ్యంలో మనల్ని ఉంచాడు, సాతాను మనల్ని ఆడుకుంటాడు, చుక్కలు చూపిస్తాడు. మనమేం చేయాలి? నిలవాలి. అది మహాశ్రమల నుండి వచ్చిన వారు. మనం కాంప్రమైజ్ కాకూడదు. ఈ యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న తొలి దినాల్లో ఉన్న విశ్వాసం తర్వాత చల్లారిపోద్ది. ఆయనకంటే సాతానే గొప్ప రాజులా కనబడుతున్నాడు, ఆయనకంటే డబ్బే విలువైందిగా కనబడుతుంది, పరలోకం కంటే భూలోకమే అందంగా కనబడుతుంది. పరలోకమును ఆయన కట్టి మనకిస్తానన్న ఆ నివాస పురాలు, ఆ మ్యాన్సన్స్, ఆ అంతఃపురాల కంటే మనం కట్టుకున్న ఆ చిన్న ఫ్లాటే అందంగా కనబడుతుంది. నిత్యత్వంలో ఉండే ఆ మహిమ కంటే కూడా మన ఇంటీరియర్ డెకరేషనే చాలా అందంగా కనబడుతుంది. ఏమీ కాదా? అర్థం చేసుకుందాం. మహాశ్రమలు గుండా వారు వెళ్ళారు, మహాశ్రమలు గుండా వారు వెళ్లారు. రాజే పళ్ళ తలదించల, రాజే పళ్ళ తలదించల ప్రాణం పోతా ఉన్నా సరే ప్రభును కాదు అన్నా, ప్రభును కాదు అన్నా. వారు పోరాడారు, వారు వారు ఎదురీదారు, వారు ఎదురీదినట్టుగా లేఖనాల్లో మనం చూడగలుగుతా ఉన్నాం, లేఖనాల్లో చూడగలుగుతా ఉన్నాం. ప్రకటన గ్రంథం ఎట్లా వెళ్తాం ఆ మహిమలోకి, ఎట్లా వెళ్తాం ఆ మహిమలోకి? ప్రకటన గ్రంథం, ప్రకటన గ్రంథం ఎన్ని రకాల శోధనలో, ఎన్ని రకాల శోధనలో. ప్రకటన గ్రంథం 13:14-15 కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర ముఖరముకు ప్రతిమను చేయవన్నని అది భూనివాసులతో చెప్పుచు. ఆ మృగము ఎదుట చేయటకు తనకి ఏర్పడ్డ సూచన వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. వాడు మన రక్షించబడ్డవాడు కాబట్టి మన జోలికి రాడు అని వాక్యం చెప్పట్లే. వాడు వాడు మోసం చేయడానికి దేవదూతలను మోసపుచ్చిన వాడు మనల్ని మోసపుచ్చడానికి చివరి దాకా లాస్ట్ మినిట్ వరకు ట్రై చేస్తాడు. భూనివాసులను మోసపుచ్చుచున్నది. 15 మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకే దానికి అధికారం ఎవడును నమస్కరించకపోతే చంపుతాను అంటున్నాడు. నమస్కారం చేయని వారిని హతము చేయనట్లు, హతము చేయనట్లు. అవును అవును, మనం ఏ పోరాటం చేయకుండా, మన ఫెయిత్ ఎక్సర్సైజ్ చేయకుండా, మన విరోధితో తలపడకుండా, వాడు మోసాల్లో ఉండి మన నిత్యత్వంలో ఉన్నాము అనుకోవడం పొరపాటు. ఏమి, యేసుక్రీస్తు ప్రభుని వెంబడించిన ఆ 12 మందిని యేసుక్రీస్తు ప్రభు ఎట్లా చూశాడు? హీఈస్ ద కంఫర్టర్. ఆ 12 మంది మీద ఏగ వాలకుండా చేశాడు అని చెప్పగలమా? హీఈస్ ద సేవియర్. వాళ్ళందరి ప్రాణాలకు భరోసా ఇచ్చాడు అని చెప్పగలమాను? ఆయన ఎట్లాగైతే భూమి మీద ప్రయాణం చేశాడో ఆ మార్గంలోనే, ఆ సిలువ మార్గంలోనే, ఆ శ్రమల గుండానే, ఆ ఎదురీత ద్వారానే వారు ప్రవేశించారు, వారు ప్రవేశించారు. యేసుక్రీస్తు ప్రభు అందరికి కామన్ గా మాట్లాడుతున్నమాట. లూకాసు 9:23 ఎవడైనను నన్ను వెంబడింపకూరితే తన్ను తాను ఉపేక్షించుకోవాలి, తన సిలువనెత్తుకోవాలి, నన్ను వెంబడించాలి, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి, నన్ను వెంబడించాలి, సిలువెత్తుకోవాలట. ఆయన కదా సిలువ, మాకేముంది సిలువ అనుకుందావా? ఆహా, వీరు మహాశ్రమల గుండా వచ్చినవా. ఆయన మనల్ని ప్రూవ్ చేసుకోమంటున్నాడు. రక్షించాడు, ఉచితంగా రక్షించాడు. ఆయన రక్షించబడ్డ మనం ఉచితంగా, తేరగా, ఖాళీగా, ఏ పోరాటం లేకుండా కూర్చోడానికి వీలు లేదు. రేపు సంతోషిద్దాం. ఖర్జూరపు మాటలు చేత పట్టుకొని, తెల్లడి వస్త్రాలు ధరించుకొని ఆయన జయధ్వనం చేద్దాం, ఆరాధిద్దాం, స్తుతిద్దాం, పాటలు పాడుకుందాం. అక్కడ పాటలు పాడుకుందాం, ఇక్కడ ఇక్కడ డోలకులు కొట్టుకుంటూ మ్యూజిక్ వాయించుకుంటూ హ్యాపీగా చాలు. ఇదే భూలోకమే పరలోకం. మనకేమి పోరాటం లేదు, మనకేమి పని లేదు, హ్యాపీగా బతికేద్దాం. అంతేనా, అంతేనా? ఇదేనా ఆత్మీయ పోరాటం, ఇదేనా ఆత్మీయ పోరాటం అని మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు చాలా సూటిగా, చాలా రోషంతో మాట్లాడుతున్నాడు, చాలా రోషంతో మాట్లాడుతున్నాడు. మనం ఎట్లా ఉండాలట, మన ఆత్మీయ జీవితాన్ని ఎలా కొనసాగించాలో ఆయన మాట్లాడుతున్నాడు. లూకాసు వార్త ఆయన 9 సిలువెత్తుకుని వెంబడించమంటున్నాడు. 14 ఆయన పోరాటం నేర్పిస్తున్నాడు, ఎట్లా ఉండాలో మాట్లాడుతున్నాడు. 9:23 మనం చూసాం కదా, దక్కింద 24 తన ప్రాణాన్ని రక్షించుకుని గురువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నేను బాగుండాలి, ఆయన రక్షకుడు నా ప్రాణాన్ని కాపాడుతాడు, ఆయన రక్షకుడు నా కుటుంబాన్ని కాపాడుతాడు, ఆయన రక్షకుడు నాకున్న ఆస్తిపాస్తుల చుట్టూ యోగు కంచేశాడు కదా, అట్లాగే కంచేస్తాడు. ఇది ఎంత పెద్ద మోసమో. ఆయనేమంటాడు 24 తన ప్రాణాన్ని రక్షించుకుని గోరువాడు దాన్ని పోగొట్టుకున్నాడు, నా నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకున్న వాడు దాన్ని రక్షించుకుంటాడు. పోగొట్టుకోవాలట, నా నిమిత్తం దాన్ని పోగొట్టుకోవాలట, ప్రాణాన్ని పోగొట్టుకోవాలట. సిలువ మార్గంలోనే మనం మహిమలో ప్రవేశించేది. అందరూ ఆ మహాసమూహం లెక్కింపజాలని లెక్కింప సక్కిమ కాని గొప్ప సమూహం వారు ఎదురీదారు. వారు శ్రమల గుండానే వెళ్ళారు, వారి హింసల గుండానే వెళ్ళారు. ఎక్కడో పర్సిక్యూషన్ జరుగుతుంది, ఎక్కడో ఎవరినో కొట్టేశారట, ఎక్కడో ఎవరినో జైల్లో పెట్టేశారట, ఎక్కడో ఎవరినో ఇప్పుడే కాదు ఎప్పుడు ఎప్పుడు సాతాన్ రాజ్యానికి దేవుని రాజ్యానికి పోరాటం యేసుక్రీస్తు ప్రవీణ మార్గంలోనే మనం వెళ్ళాలి, మార్గంలోనే వెళ్ళాలి. కొంచెం కాలం శ్రమ, తర్వాత మహిమ. మహిమ మనం పొందబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవే కావు, లెక్కే కాదు. మన త్యాగాలు త్యాగాలే కావు మనం పొందే బహుమానం ఎదుట. కాబట్టి ప్రియులారా, రక్షణ నిత్యత్వం వెలుగులో చూద్దాం, ఆదరణకర్తను నిత్యత్వం వెలుగులో అర్థం చేసుకుందాం, ఆయన కాపరత్వాన్ని నిత్యత్వం వెలుగులో అర్థం చేసుకుందాం, యుగ యుగాలు ప్రభుత్వం ఉండడానికి ఇష్టపడదాం. ఈ కొంచెం కాలం ఆయన కొరకు నమ్మకంగా చాలాసార్లు కొటేషన్ రాస్తారు, లివ్ ద లైఫ్ ఫుల్ బెస్ట్, జీవితాన్ని పూర్తిగా అనుభవించాలి. లోకానుసారంగా జీవితాన్ని పూర్తిగా అనుభవించాలి కానీ జీవితాన్ని పూర్తిగా ప్రభు కోసం వాడదాం. దాచుకోవద్దు, దాచుకుంటే పోగొట్టుకుంటాం, పెట్టుబడి పెడదాం. అటు కృపా ప్రభు మనందరికీ అనుగ్రహించిన గాక. అమేన్.